అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ పత్రికను మనం రెండు భాగాలుగా విభాగించుకున్నాము. మొదటి భాగాన్ని ముగించుకొని ప్రస్తుతానికి రెండవ భాగంలో 9వ అధ్యాయాన్ని ముగించుకొని 10వ అధ్యాయానికి వచ్చిందాం. ఈరోజు 10వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. 10వ అధ్యాయము మొత్తం 33 వచనాలు ఉన్నాయి. ఈ 10వ అధ్యాయాన్ని మనకు అనుకూలంగా ఉండేటట్లు, మనం నేర్చుకోవడానికి సహకరించే విధముగా ఉండనట్లు ఒక 3 భాగాలుగా మనం విభజించుకుంటే, 1 నుంచి 13 వచనాల వరకు ఒక భాగం, 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒక భాగం, 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఒక భాగం, 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో పౌలు ఇశ్రాయేలుల చరిత్ర నుంచి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. 14వ వచనం నుంచి 22వ వచనం ఉన్నటువంటి భాగంలో విగ్రహ సంబంధమైనటువంటి విందులు మరియు ప్రభు భోజనం గురించి మాట్లాడాడు. 23వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఒక విశ్వాసికి ఉన్నటువంటి స్వాతంత్రత గురించి పౌలు మాట్లాడడం జరిగింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు ఇశ్రాయేలుల చరిత్రను గురించి పౌలు కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు ఉపయోగించిన పదం ఏంటి? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ, ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే. వీళ్ళందరూ కూడా గ్రీకులు. బహుశా వీరిలో ఒకవేళ యూదులు ఉన్నప్పటికీ వారు అతి కొద్ది మంది మాత్రమే. ఎక్కువ శాతం అన్యులే కొరింథీ సంఘంలో ఉన్నారు. మరి అలాంటప్పుడు మన పితరులందరూ అనే పదాన్ని పౌలు ఎలా ఉపయోగించాడు, ఎందుకు ఉపయోగించాడు? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి యూదుల యొక్క ధర్మశాస్త్రము అది పునాది లాంటిది. ధర్మశాస్త్రాన్ని తీసి పక్కన పెట్టడానికి వీలు లేదు. మేమిప్పుడు పరిపూర్ణంగా నూతన నిబంధనని వెంబడిస్తాము, మాకు నూతన నిబంధన అవసరము అనడానికి వీలు లేదు. ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన పునాది అయితే, క్రొత్త నిబంధన దాని మీద కట్టబడినటువంటి భవనము లాంటిది. ఎస్, మనం ఉపయోగించేది భవనమే. అలానే కింద నాకు పునాది అవసరం లేదంటే కుదరదు. ఈ భవనం నిలబడి ఉండేటువంటిది పునాది మీదే. పునాది లేకపోతే అసలు ఈ నిబంధనకి క్రొత్త అనే పేరు కూడా రాదు. ఎందుకంటే ఇంతకుముందున్న నిబంధనకి పాత అనే పేరు రాబట్టే ఇప్పుడొచ్చినటువంటి నిబంధనకి క్రొత్త అనేటువంటి పేరు వస్తుంది. సో అట్ ద సేమ్ టైం క్రొత్త నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ కూడా పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ప్రవచనములు. ఆ ప్రవచనముల యొక్క నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం కొత్త నిబంధనలు. కాబట్టి పాత నిబంధన కూడా మనకు చాలా అవసరం. ఈ సత్యాన్ని అన్యులైనటువంటి కొరింథీ విశ్వాసులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు దేశం, ధర్మశాస్త్రము, ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఎందుకు అవసరము అనంటే, దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేశాడో మీరు తెలుసుకుంటే దేవుడు మీ జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు చేస్తాడని వినడం ద్వారా మీకు విశ్వాసం కలుగుతుంది. రెండవది, దేవుడు వారిని ఎంతో ప్రేమించి వారికి ఎన్నో మేలులు చేస్తే వాళ్ళు అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో అది ఈరోజు మన ఈరోజు ఉన్నటువంటి మనకి అది ఒక దృష్టాంతముగా ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడుతూ ఉంది. అందుకోసమే మనం ఖచ్చితంగా వెనక్కి చూడాలి, వెనక్కి చూడాలి. ఇక్కడ మన పితరులందరూ అన్నప్పుడు పౌలు అసలు వాస్తవానికి ఏం పరిచయం చేయదలుచుకున్నాడంటే, వి ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం, మనమందరము కూడా అబ్రహాము యొక్క సంతానమే, అబ్రహాము సంతానమే ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మీరు కూడా ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానమయ్యారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది ప్రభువే ఉపయోగించినటువంటి స్టేట్మెంట్. ఎవరి విషయంలో? జక్కయ్య విషయంలో. జక్కయ్యతో ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో నీవు కూడా అబ్రహాము సంతానమే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనమందరము కూడా ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వీరందరూ కూడా మన పితరులే. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవలసి ఉన్నది. అందుకే 11వ వచనంలో అంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎందుకు మన పితరులైనటువంటి ఇశ్రాయేల్ గురించి మనం తెలుసుకోవలసి ఉన్నది అంటే, వారి జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు యుగాంతమందు అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నటువంటి, ఇదిగో ఈ 21వ సెంచురీలో ఉన్నటువంటి నీకు నాకు, హృదయకాల సమయ మాటలు విన్నటువంటి నీకు నాకు ఒక హెచ్చరికగా ఉండినట్లు, టు గివ్ ఎ వార్నింగ్, ఒక హెచ్చరికగా ఉండినట్లు ఇవన్నీ కూడా రాయబడ్డాయి, లిఖించబడ్డాయి. ఇంతకీ ఏం జరిగిందో పౌలు ఇక్కడ ఏం హైలైట్ చేస్తున్నాడో ఒకసారి మరలా మనం చదువుకుంటా వద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధముగా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే యాకోబు తర్వాత మొత్తం 70 మంది కలిసి యోసేపు యొక్క ప్రొటెక్షన్ కింద ఉండడం కోసం కరువును బట్టి వారు ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తులో స్థిరపడడం, ఆ తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత అతడు తెలియనటువంటి ఒక రాజు పరిపాలనలోకి రావడం, ఆయన వీరందరినీ బానిసలుగా చేయడం, 430 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా బానిసలుగా ఐగుప్తు దేశంలో మగ్గిపోవడం, ఆ తర్వాత వారు దేవునికి మొర్రపెట్టడం, దేవుడు ఆ సమయంలో మోషేని ఒక నాయకుడిగా లేవనెత్తి మోషేను పంపించి మోషే ద్వారా 10 తెగుళ్లను ఐగుప్తీయులకు కలిగించి ఆ తర్వాత వారికి విడుదల కలిగించి వారిని దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశమునకు నడిపించాడు. ఈ నడిపించేటువంటి క్రమములో దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారికి తోడై ఉండి వారిని నడిపించాడు అని నిర్మాకాండంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా వారు ఎర్ర సముద్రము ఐగుప్తు సైన్యం వెనకాల తరుముతున్నప్పుడు, ముందు ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు, దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద నడిపించాడు. సో దేవుడు ఇశ్రాయేళ్ల జీవితంలో, పితరుల జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు, మిరాకిల్స్ చేశాడో పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక జనాంగం కోసం సముద్రము రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలను ఏర్పాటు చేయడం చిన్న విషయమా? మనము ఈ మోజెస్ సినిమా చూస్తే మనకి అసలు ఆ మిరాకిల్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు అర్థమవుతుంది. సముద్రములోనటువంటి నీళ్లు మధ్యకు చీలి పైకి లేచి నిలువబడి అవి అటు ఇటు గోడలుగా ఉంటే ఈ కింద ఇమీడియట్ గా నేల ఆరిపోవడం, వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం, అసలు ఇది ఊహకందనటువంటి అద్భుతం, ఊహకందనటువంటి అద్భుతం. దాదాపు వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాస్తవానికి అంత అవసరం లేదు. కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం వాళ్ళు 11 రోజులు 41 రోజుల్లోనో వాళ్ళు ఈజీగా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వారు చేరుకోగలరు. అయినప్పటికీ దేవుడు ఆ సులభమైన మార్గంలో వారిని పంపించడానికి ఇష్టపడలేదు. విశాలమైన మార్గంలో దేవుడు వారిని నడిపించడానికి ఇష్టపడలేదు. ఇరుకైన మార్గములో, ఎదురు దెబ్బలు కలిగేటువంటి మార్గములో, శ్రమలు ఎదురయ్యేటువంటి మార్గములో దేవుడు వారిని నడిపించుకుంటూ దాదాపు 40 సంవత్సరాలు వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఈ సమయంలో ఒకటి, దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగిస్తూ నేను మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలను అనేటువంటిది, నేను మిమ్మల్ని ఎలా పోషించగలను అనేటువంటిది రుజువు చేశాడు. నేను మిమ్మల్ని ఎలా సంరక్షించగలను, మీరు నేను మిమ్మల్ని ఎలా పోషించగలను. మూడవది, మరి నేను ఎంత చేస్తున్నాను కదా, మరి మీరెంత నమ్మకముగా ఉంటారు అనేటువంటిది దేవుడు పరీక్షించాడు. ఈ మూడు ప్రాముఖ్యమైన సంఘటనలు ఈ ప్రయాణంలో జరిగాయి. అందుకోసమే దేవుడు వారిని ఆ విధమైనటువంటి మార్గములో చాలా దూరంగా నడిపించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. ఈ 40 సంవత్సరాలు కూడా వారికి ఎండ తగలేదంట. ఎండ దెబ్బ వారికి తగలకుండా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కారణం ఏంటంటే పైన మేఘ స్తంభము వారికి ఒక కాపుదలలాగా ఉంది, ఒక ప్రొటెక్షన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దృష్టాంతములు మనకి ఏమని రుజువు చేస్తున్నాయంటే, ఈ మేఘము కానీ సముద్రము కానీ దేవుని సన్నిధి మరియు కాపుదల దీవెనలకు ఇవి చిహ్నాలుగా ఉన్నాయి. వీటిని విశ్వాసము క్రైస్తవ బాప్తీసం ద్వారా పొందుతారు. ఏ విధంగా యూదులు మోషే నాయకత్వం అధికారాన్ని క్రిందికి వచ్చారో అదే విధంగా క్రైస్తవులు క్రీస్తు నాయకత్వం కిందకి అధికారానికి వచ్చారు. అందుకొరకే పౌలు మోషేని బట్టి యూదులు బాప్తీసం పొందారని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి ఆ రోజు వారు పొందినటువంటి బాప్తీసము, ఈరోజు మనం పొందినటువంటి బాప్తీసము పరిపూర్ణముగా వేరైనటువంటిదే. వారందరూ కూడా ఆ రోజు ఉన్నటువంటి అవసరతను బట్టి, దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి వాళ్ళు ఆ సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ఈరోజు నీవు నేను విశ్వసించి విశ్వాసము ద్వారా బాప్తీసములోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ బాప్తీసం గురించి ఒక మాట చెప్తాను. ఈ రోజుల్లో చాలా మంది బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారంటే టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చాయని, దేవుడు వారి జీవితంలో ఏదో ఒక మేలు చేశాడని, వాళ్ళకి అనారోగ్యం నుంచి వాళ్ళకి స్వస్థత వచ్చిందని, లేకపోతే వివాహానికి ముందు ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి అయితే క్రైస్తవ వివాహం జరగదు అనని, ఇంకొంతమంది తమ తల్లిదండ్రులు ఒత్తిడి చేశారని, ఇంకొంతమంది కనీసం బాప్తిజం తీసుకుంటేనన్నా నేను మారుతానేమోనని, ఇలాంటి రకరకాలైన కారణాలతో బాప్తిజం తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది వాక్య విరుద్ధం. నీవు బాప్తిజం తీసుకోవడానికి నీకు కావలసిన అర్హత యోగ్యత ఏంటంటే, నీవు పాపివని గుర్తించి నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువైన యేసునందు పరిపూర్ణముగా విశ్వాసం ఉంచి ఆయనకి నీ జీవితాన్ని సమర్పించడం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపం, మారు మనసు అనేటువంటివి అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. కానీ మాకు మాకు అంటే నేను పాస్టర్లు అంటున్నాను, మమ్మల్ని నేనే బ్లేమ్ చేసుకున్నా, కానీ మాకేం కావాలి, ఎంతమందికి బాప్తిజం ఇచ్చాను అని చెప్పుకోవడానికి నాకు ఒక రెక్క కావాలి, నాకు గొప్ప కావాలి, అందుకోసం మీరు ఎవరు వచ్చినా కానీ రండి అని చెప్పి నేను ముంచేస్తా, ఇది నా వైపు నుంచి ఉన్నటువంటి తప్పు. నీకెందుకు అని నేను అడగను. సార్ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాం సార్. అమ్మా నువ్వు బాప్తిజం తీసుకున్నావా? లేదు. అయితే రాముని చేస్తా. వచ్చి బాప్తిజం తీసుకుంటున్నానంటే ఎందుకు అని అడగడం అంటలే మనం. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు ఫోర్స్ చేశారని, అసలు ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నారో కూడా తెలియకుండా వాళ్ళ స్నేహితులందరూ కలిసి తీసుకున్నారు కాబట్టి అందరిలో కలిపి మనం కూడా ఒకేసారి తీసుకుందాం అని చెప్పి అట్లా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అది కాదు, పశ్చాత్తాపం, మారు మనసు అవసరము. ఒకవేళ అలాగ తీసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ ఇప్పుడు వాట్ షల్ ఐ డు, మీరు చెప్పినట్లే నిజంగానే అసలు తెలియకుండానే తీసుకున్నాను, ఇప్పుడు నువ్వు మరలా ఇంకొకసారి బాప్తిజం తీసుకోవడం అవసరమా, పరిపూర్ణంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది, నో అవసరం లేదు. అప్పుడు నువ్వు తెలిసి తీసుకున్నావో తెలియక తీసుకున్నావో, బట్ బాప్తిజము ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ సింగిల్ టైం బాప్టిజం. ఇప్పుడన్నా నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఏసైకి పరిపూర్ణంగా నీ జీవితాన్ని ఇవ్వచ్చు. అది ప్రాముఖ్యమైనది. బాప్తిజం అనేటువంటిది సంఘం ఎదుట బహిరంగముగా నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యము. ఆ రోజు తెలుసో తెలియకో నువ్వు సాక్ష్యం ఇచ్చావు, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది నిజముగా ఈరోజు నేను దేవుని ఆత్మచేత బాప్తిజం పొందుకున్నానని నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు. కాబట్టి రెండోసారి బాప్తిజం తీసుకోవాల్సిన అవసరత లేదు. ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు తెలిసి తీసుకున్నావో తెలియక తీసుకున్నావో ఏ ఉద్దేశంతో తీసుకున్నావో వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి ఆ బాప్తిజం అలాగే కొనసాగించవచ్చు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఏంటి ఆత్మ సంబంధమైన ఆహారము? దేవుడు ఆకాశం నుండి వారు కొరకు కురిపించినటువంటి మన్నాను దేవుడు ఇక్కడ మోషే క్షమించాడు, పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ భాగాన్ని మనం నిర్గమకాండము 16:4 అదే నిర్గమకాండము 16:14-15 31-35 మనం చూస్తాం. దేవుడు ఏ రీతిగా వారి కోసం ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడో అదే రీతిగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ సంఘటన కూడా మనకు తెలుసు ఇశ్రాయేలీల చరిత్రలో. నిర్గమకాండము 17 ఈ భాగాన్ని మనం చూస్తాం. వారికి నీరు అవసరమైనప్పుడు, నీరు లేక వారు దప్పిగొని ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు బండలో నుంచి నీరు తెప్పించడాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ, ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తే. అవన్న క్రీస్తే ఆయన యుద్ధ నుంచి వచ్చేటువంటి నీరు అది జీవ జలపు ఊట. వారు ఆ బండలోని నీటిని తాగారు. క్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి నీరును ఆత్మ సంబంధముగా వారు పుచ్చుకున్నారు. ఆ రోజు వాళ్ళు తీసుకున్నది మన్నా ఏరుకొని తిన్నారు. దాన్ని ఇక్కడ పౌలు ఆత్మ సంబంధమైన ఆహారముగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు వీటన్నిటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము. ఈరోజు క్రైస్తవ విశ్వాసులముగా మనము ఆత్మ సంబంధముగా రొట్టెను విరుస్తూ ఈ రొట్టె క్రీస్తు శరీరం అని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనం ద్రాక్షారసమును తీసుకుంటూ ఈ ద్రాక్షారసమును ప్రభు యొక్క రక్తముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటున్నాము. దేనికి ముందు? బాప్తిస్మం తరువాత. వారు కూడా ముందు మేఘముల గుండా సముద్రము గుండా వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ విధంగా ఆహారం తీసుకున్నారు, పానీయం చేశారు. ఈ రోజు మనం కూడా బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మం తర్వాత ఇదిగో ఈ రొట్టె ద్రాక్ష రసంలో మనము కూడా పాలిభాగస్థులం అవుతున్నాము. మనం కూడా పాలిభాగస్థులం అవుతున్నాము. అయితే క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఐదో వచనం నుంచి మనం చదివితే అసలు పౌలు ఇవన్నీ కూడా రాయడానికి గల ఉద్దేశాలు ఏంటి? దానికంటే ముందు మనం విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. వాళ్ళు బాప్తీస్మం పొందుకున్నారు, మనం కూడా బాప్తీస్మం పొందుకున్నాం. వారు మన్నాను భుజించారు, మనం ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి రొట్టెను భుజిస్తున్నాం. వారు బండలోని నీటిని తాగారు. ఈరోజు మనం క్రీస్తు యొక్క రక్తమును ద్రాక్షారసముగా మనం గుర్తు చేసుకుని తాగుతున్నాం. వారు మోషే నాయకత్వంలో నడిచారు, మనము క్రీస్తు యొక్క నాయకత్వంలో మనం నడుస్తూ ఉన్నాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. సో ఇప్పుడు వీటన్నిటిని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు ఇశ్రాయేల్ జీవితంలో హౌ హీ హాస్ డన్ మిరాకిల్స్, ఓకేనా, హౌ హీ హాస్ గివెన్ ప్రొటెక్షన్, ఆయన ఏ రీతిగా అద్భుతాలు చేశాడు, వాళ్ళకి ఏ విధముగా సంరక్షణ ఇచ్చాడు, వారికి ఏ విధముగా కాపుదలు ఇచ్చాడు, వారిని ఏ రీతిగా అద్భుతముగా నడిపించాడు, ఈ విషయాలన్నింటినీ కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఇప్పుడు ఐదో వచనం చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని కాపుదల్లో నడిచారు, సంరక్షణలో నడిచారు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పుచ్చుకున్నారు, ఆత్మ సంబంధమైన పానీయమును వాళ్ళు తాగారు. అయితే వీళ్ళు అనేకులు అరణ్యములోనే సంహరించబడ్డారు. ఎందుకు? ఎందుకంటే మొదటి విషయం, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. సో ఇప్పుడు ఇది ఈ రోజు మనకేం హెచ్చరికిస్తుందంటే, సహోదరుడా, ఈ మాటలు విన్న సహోదరి, నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నప్పటికీ, నువ్వు రొట్టె ద్రాక్షారసంలో నువ్వు పాలిభాగస్థలు అవుతున్నప్పటికీ, నువ్వు క్రీస్తు నాయకత్వంలో నడుస్తున్నప్పటికీ, నువ్వు క్రమంగా మందిరానికి వెళ్తున్నప్పటికీ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పటికీ, నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండకపోతే నువ్వు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. వీళ్ళందరూ అరణ్యములను సంహరించబడ్డారు అంటే మరొక అర్థం ఏంటి? వీళ్ళెవ్వరూ కూడా వాగ్దాన దేశానికి చేరుకోలేదని అర్థం. ఈరోజు నీవు నేను కూడా క్రీస్తు నాయకత్వంలో ఎందుకు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం? ఎందుకు ఈ విశ్వాస జీవితంలో మనం పరుగు పందెంలో పరిగెత్తుతూ వెళ్తున్నాం అని అంటే, మనకు కూడా ఒక వాగ్దాన దేశం ఉంది, అదే పరలోక పట్టణము. సో వాళ్ళందరూ కూడా వాగ్దాన దేశమైనటువంటి కనాను వైపు వాళ్ళు ప్రయాణం చేస్తే, ఈరోజు మనం అందరము కూడా వాగ్దాన దేశమైనటువంటి పరలోక పట్టణము వైపు మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. దేవుడు వారిని ఇరుకు మార్గం గుండానే తీసుకెళ్లాడు, విశాల మార్గం గుండా తీసుకెళ్లలేదు. మనకు కూడా ఏం చెప్పాడు? విశాలమైన మార్గం గుండా వెళ్లే వాళ్ళు అనేకులు, కానీ అది క్షేమం కాదు. ఇరుకు మార్గం గుండా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మనకి కూడా ఒక బోధన ఆయన చేశాడు. మనం కూడా ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలని, అది ఆయన ఇష్టమై ఉన్నది. అది సంకుచితముగానే ఉంటుంది, అక్కడ ఆటుపోట్లుంటాయి, అక్కడ ఇబ్బందులుంటాయి, ఇరుకులుంటాయి, శ్రమలుంటాయి, ఆకలి తప్పికలుంటాయి, బట్ అయినప్పటికీ యు హావ్ టు గో త్రూ ద నారో వే. నువ్వు ఇరుకు మార్గం గుండానే ప్రయాణం చేయాలి. ఇప్పుడు అర్థమైందా? నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు నేను క్రైస్తవుని అయిపోయాను కాబట్టి, క్రైస్తవురాలను అయిపోయాను కాబట్టి అమ్మయ్యా బాప్తిసం తీసుకున్నా ఇంకా నా కష్టాలన్నీ తొలగిపోతాయి, నా బాధలన్నీ తొలగిపోతాయి, నప్పులన్నీ తీరిపోతాయి, నా జబ్బులన్నీ పోతాయి, అమ్మయ్యా ఇంకా నేను బాప్తిసం తీసుకున్నా, నేను క్రైస్తవుని అయిపోయాను, సో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీథింగ్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ నిజంగా నువ్వు వాటి కోసమే క్రీస్తు దగ్గరికి వచ్చావా, ఇప్పుడు నీకు పరీక్ష. దేవుడు ఇప్పుడు నిన్ను ఇరుకు మార్గం గుండా తీసుకుని వెళ్తాడు. ఇరుకు మార్గం గుండా వెళ్ళినప్పుడు నీకు కష్టాలు వస్తాయి, విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది ఇరుకు మార్గం గుండా వెళ్ళినప్పుడు. అందులో నీ జీవితంలో ఇంకా అనారోగ్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆటుపోట్లు ఉన్నాయి, వీటన్నిటినీ దేవుడు అనుగ్రహించలేదు, కానీ దేవుడు అనుమతించాడు. అనుగ్రహించేది ఎవరంటే సాతానుడు, నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేయడానికి. దేవుడు మరేం చేస్తా ఉన్నాడు, ఆయన అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? ఆయన చూస్తా ఉన్నాడు. ఎందుకు చూస్తా ఉన్నాడంటే యూ వాంట్ టు టెస్ట్, నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు. ఏం పరీక్షిస్తున్నాడు? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆదివారం నువ్వు స్కూల్కి వెళ్ళావు, అంటే చర్చికి వెళ్ళావు, అక్కడ టీచర్ దగ్గర పాఠాలు విన్నావు, అంటే పాస్టర్ గారి దగ్గర ప్రసంగాలు విన్నావు. ఇప్పుడు ఆ టీచర్ ఏం చేశాడు? సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నిన్ను హయ్యర్ గ్రేడ్కి పంపించాలని. కానీ సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెడుతున్నాడా? కాదు, మధ్య మధ్యలో యూనిట్ టెస్ట్లని, ఆ టెస్ట్లని, ఈ టెస్ట్లని, క్లాస్ టెస్ట్లని పెడతానే ఉన్నాడు. ఎందుకు పెడుతున్నాడు? నువ్వు విన్నది ఎంతవరకు నేర్చుకున్నావో అది ఆయనకు అర్థం కావడానికి. సో ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నీకు చిన్న చిన్న యూనిట్ టెస్ట్లు వస్తాయి, క్లాస్ టెస్ట్లు వస్తాయి. ఎందుకు? నువ్వు విశ్వాసం గురించి ఎంత నేర్చుకున్నావో, ప్రేమ గురించి ఎంత నేర్చుకున్నావో, సహనం గురించి ఎంత నేర్చుకున్నావో, ఓర్పు గురించి ఎంత నేర్చుకున్నావో తెలుసుకోవడానికి. అప్పుడప్పుడు ఫైనల్ పరీక్షలు జరుగుతాయి, అంటే చాలా కఠినమైన శ్రమలు నీ జీవితంలోకి వస్తాయి. ఇంత కఠినమైన పరీక్ష ఎందుకు సార్ అను అంటే, నిన్ను హయ్యర్ గ్రేడ్కి పంపించడానికి. నువ్వు ఒకటో తరగతిలో ఉన్నావు, అక్కడే ఉంచడం దేవునికి ఇష్టం లేదు, నిన్ను రెండో తరగతిలోకి పంపించాలనుకున్నాడు. రెండో తరగతిలో ఉన్నావా, నిన్ను మూడో తరగతి పంపించాలనుకుంటున్నాడు. నాలుగో తరగతిలో ఉన్నావా, దేవుని ఐదో తరగతిలో పంపించాలనుకున్నాడు. అందుకని నీకు అక్కడ పెద్ద పరీక్షలు అనుమతిస్తున్నాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు గుర్తుంచుకోండి. దీస్ ఆర్ టెంప్టేషన్స్ బై సాటన్. అవి సాతాన్ నుంచి మనకు కలుగుతున్న శోధనలే, బట్ అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ టెస్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి అవి పరీక్షలు. ఏ టీచర్ కూడా పరీక్ష పెట్టేటప్పుడు పరీక్షలో అందరూ ఫెయిల్ అయిపోవాలి అని పెట్టరు. నా తెలిసి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారని కూడా పెట్టరు. కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో పెడతారంటే, ఖచ్చితంగా వీళ్ళు పాస్ అవ్వాలన్న కోరిక వాళ్ళకుంటుంది, అవుతారన్న నమ్మకం వాళ్ళకుంటుంది. ఎందుకంటే వాళ్ళు క్లాసులో బోధించారు కదా, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఇశ్రాయేల జీవితంలో ఇన్ని మేలు జరిగినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు. ఒక్క యెహోషువా కాలేబు తప్ప ఇంకెవ్వరు కూడా పాస్ కాలేదు. అంటే అక్కడి నుంచి ఎవరైతే ప్రయాణం చేశారో, ప్రయాణం ప్రారంభించినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోయారు, ఆకలి వేసినప్పుడు తట్టుకోలేకపోయారు, దప్పిగలిగినప్పుడు తట్టుకోలేకపోయారు. వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండకుండా వాళ్ళకు నచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవించారు. అందుకోసమే వాళ్ళందరూ కూడా అరణ్య మార్గంలోనే వాళ్ళు సంహరించబడ్డారు. ఎవరు కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు. ఇప్పుడు ఈ లెక్కలో అక్కడ ప్రయాణం ప్రారంభించినటువంటి వారిలో దేవునికి ఇష్టలుగా ఉన్నది ఎంతమంది అండి? ఇద్దరే యెహోషువా కాలేబు, యెహోషువా కాలేబు. మీ సంఘంలో ఒకవేళ 500 మంది ఉన్నారా, ఈ 500 మందిలో ఎంతమంది దేవునికి ఇష్టులుగా ఉన్నారు? ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో 395 మంది ఉన్నారు. ఈ 395 మందిలో ఆ ఇద్దరు ఎవరు? ఆ యెహోషువా ఎవరు? ఆ కాలేబు ఎవరు? వాగ్దాన దేశంలోనికి ప్రవేశించగలిగినటువంటి, ఆ కృపను పొందుకున్నటువంటి, దేవునికి ఇష్టులుగా జీవిస్తున్నటువంటి ఆ ఇద్దరెవరు ఈ 395లో, లేకపోతే 397లో? మీరందరూ క్రైస్తవులే, అందరూ ప్రతిరోజు వాక్యం వింటున్నారు, అందరూ మీరు కొంతమంది వాక్యం చెప్తుండవచ్చు, మీరు కొంతమంది సహవాసాన్ని లీడ్ చేస్తుండవచ్చు, మీరందరూ కూడా ఉపవాస కూడికల్లో పాలు భాగస్థులు అవుతుండవచ్చు, క్రమంగా మీరు వాక్యం వింటుండవచ్చు. బట్ మీలో ఈ 398 మందిలో ఎంతమంది దేవునికి ఇష్టులుగా ఉన్నారు? నీకు దేవుడు ఇష్టమా కాదా కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉన్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మన వైపు నుంచి మనం కౌంట్ చేసుకుంటాం, నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానంటే దట్స్ గుడ్, మంచిదే. కానీ దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు ఆ విషయం నీకు తెలుసు. అయితే నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉన్నావా లేదా అంటే నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట తీరు. నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు ఇది దేవునికి నచ్చుతుందా అని ఆలోచన చేసి మాట్లాడగలగాలి. వాళ్ళు ఏదో నిన్ను అన్నారు కాబట్టి నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా అనేస్తా అని నువ్వు అనేస్తున్నావు. కానీ నువ్వు అలా అనేటప్పుడు అది నా దేవునికి ఇష్టంగా ఉంటుందా అని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. వాళ్ళు నిన్ను గాయపరిచారు, వాళ్ళు చేసింది తప్పే, నేను కాదనలేదు. నువ్వు కూడా వాళ్ళని తిరిగి గాయపరచాలి అని అనుకున్నప్పుడు ఒకసారి సలహా తీసుకుందాం. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా వాళ్ళని గాయపరిచారు, నేను కూడా గాయపరుద్దాం అనుకుంటున్నాను, నీ సలహా ఏంటి? ప్రభు చెప్తాడు ఎప్పుడు గాయపరచు అని. ప్రభు ఒకరు గాయపరచు అని చెప్తే అప్పుడు ఖచ్చితంగా వెళ్ళి గాయపరచు, ఖచ్చితంగా గాయపరచు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి నీ భర్తను గౌరవించకుండా, నీ భర్తను అగౌరవంగా మాట్లాడుతూ, హేళన చేసి మాట్లాడుతూ 10 మంది ముందు నువ్వు చీప్గా చూస్తున్నావా? అయితే ఈరోజు ప్రభుని అడుగు, ప్రభా నేను చేస్తున్నది రైటేనా, నేను ఇలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒకవేళ ప్రభు ఎస్ నువ్వు చేస్తుంది రైటే సహోదరి అని అంటే, అలాగే నీ భర్తను అగౌరవంగా మాట్లాడు, అగౌరవపరచు, నీకు నచ్చినట్లుగానే నువ్వు ప్రవర్తించు. ఒకవేళ అది ప్రభు ఇష్టం కాకపోతే దయచేసి మానేసేయి. ప్రభు ఇష్టం ఏంటి? ఒబే యువర్ హస్బెండ్, నీ భర్తను గౌరవించు, అతనికి లోబడు. ఈవెన్ సహోదరుడా, నీ భార్యని నువ్వు కొడుతున్నావా? నీ భార్యని తిడుతున్నావా? నీ భార్యని వేధిస్తున్నావా? నీ భార్యని చిన్న చూపు చూసి మాట్లాడుతున్నావా? తన ఇంట్లో వాళ్ళను కూడా ఏలెత్తి చూపిస్తూ హేళన చేసి మాట్లాడుతున్నావా? అయితే నువ్వు కూడా ప్రభుని అడుగు, ప్రభా ఇది నీకు ఇష్టమేనా? ప్రభు అవును సహోదరుడు ఇది నాకు ఇష్టమే అంటే హ్యాపీగా నువ్వు అలాగే ప్రవర్తించు, హ్యాపీగా నువ్వు అలాగే ప్రవర్తించు. ఏ నియమము ఇబ్బంది లేదు. ప్రభు నిన్ను అలా చేయమనంటే, ఎందుకంటే ప్రభు ఇష్టం చేయడమే మనకు ప్రాముఖ్యం. వాళ్ళు ఎందుకు అనేక మంది సంహరించబడ్డారు? ఎందుకు వాళ్ళు దేవుని రాజ్యంలోనికి అంటే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు అనంటే, వాళ్ళు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు. అంటే దేవునికి ఇష్టమైనది వాళ్ళు చేయలేకపోయారు, చెయ్యలేదు. ఈరోజు ఒక క్రైస్తవునిగా నీది నాది టార్గెట్ ఏంటి? ఏ విధము చేత నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. అసలు అల్టిమేట్ గోల్ ని చేరుకోవడానికి మనం అవసరమైతే కొన్నిటిని వదులుకోవాలి, మన ఆహాన్ని చంపుకోవాలి, మన కక్షను చంపుకోవాలి, మన ఈర్ష్యను చంపుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇష్టం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని, అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని కూడా అలాగ ప్రేమించడం, ఇది దేవునికి ఇష్టమైనటువంటిది. నీ శత్రువు కొరకు ప్రార్థన చేయడం, ఇది దేవునికి ఇష్టమైనది. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరైతే గాయపరిచారో, నిన్ను గాయపరిచిన వారిని నువ్వు క్షమించినంత వరకు నీ హృదయానికైన గాయం మానదు. ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి, రాసిపెట్టుకోండి. ఒక వ్యక్తి ద్వారా నీ హృదయము బహుభయంకరముగా గాయపరచబడిందా? అందుకోసమే నువ్వు ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నావా? ఇప్పుడు ఆ హృదయానికైనా మరి గాయం ఎలా మానాలి? అది కూడా ఆలోచించాలి కదా. జబ్బు వచ్చిందని కూర్చొని దిగులు పడితే ప్రయోజనం లేదు కదా. ఆ జబ్బుకు మందును కనుక్కోవడానికి, ఆ మందు ఏ మందో తెలుసుకుని వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. నీ జబ్బును నువ్వు మాన్పించుకోవాలి, ఎదుటి వాళ్ళు వచ్చి మాన్పించరు. నిన్ను ఎవరైతే గాయం చేశారో వాళ్ళు వచ్చి నీకు మాన్పించరు. లేదు, వాడు కొడితే నాకు గాయమైంది, వాడే వచ్చి నాకు మందు పోయాలని నువ్వు కూర్చున్నావు అనుకో, అది నీ మూర్ఖత్వం అవుతుంది. అది నీ మూర్ఖత్వం అవుతుంది. వాళ్ళే వచ్చి మందు పోయాలి, వాళ్ళు మందు పోస్తే నాకు తగ్గాలని చెప్పి కూర్చుంటావా నువ్వు? అలా వదిలేయడం వల్ల నష్టం ఎవరికి? నేను గాయపరిచిన వానిక, లేకపోతే నీకా? నీకే కదా నష్టం. నీ ఆధ్యాత్మిక జీవితానికే కదా అది నష్టం. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకే కదా అది కష్టం. నీవు పరిపక్వత చెందకుండా అదే కదా అడ్డు వేస్తుంది. కాబట్టి నీకు నష్టాన్ని కలిగించేదాన్ని త్వరగా నువ్వే మాన్పి వేసుకోవాలి, నువ్వే మందు పూసుకోవాలి. వాళ్ళే వచ్చి రావాలని ఎదురు చూడకూడదు. మన గాయం మానాలంటే బిల్లీ గ్రహం గారు గొప్ప దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్, నిన్ను గాయపరిచిన వారిని నేను క్షమించనంత వరకు నీ హృదయానికైన గాయం మానదు. ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి, అంటే నీకు నష్టం కలిగించిన వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నీ హృదయానికైన గాయం మానిపోతుంది, నువ్వు స్వస్థపడతావు, నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు ఎదుగుతావు. ప్రార్థన చేయడం వలన నీకే లాభం, నీకే క్షేమం. క్షమించడం ద్వారా నీకే లాభం, నీకే మేలు. అది నువ్వు మర్చిపోతున్నావు. ఎందుకు ఇశ్రాయేలు అనేక మంది వాళ్ళు నడిచారు, ఓకేనా? వాళ్ళు కూడా మెరాకల్స్ చూశారండి, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళు 10 తెగుళ్లను చూశారు, వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు కూడా దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చినప్పుడు ఎర్ర 6 నెలల్లో వారు కూడా అద్భుత రీతిగా నడుచుకుంటా వచ్చారు. వాళ్ళు కూడా బండలోని ఆహారంను నీళ్లు తాగారు, వాళ్ళు కూడా మన్నాను తిన్నారు. అన్ని మిరాకిల్స్ వాళ్ళ జీవితంలో చవి చూశారు, బట్ అయినప్పటికీ వాళ్ళు లోనికి ప్రవేశించలేకపోయారు. ఈరోజు బహుశా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి జవాబు ఇవ్వచ్చు, ప్రార్థన ద్వారా నువ్వు దేవుని జవాబును పొందుకోవచ్చు. ఈ రోజు నువ్వు పరిచర్లో నువ్వు వాడబడచ్చు. నువ్వు అద్భుత రీతిగా నువ్వు ప్రార్థనలు చేసి స్వస్థతను, అద్భుతాలను నీ జీవితంలో నువ్వు పొందుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించావా లేదా అన్నది దేవుడు చూస్తాడు. నువ్వు ఆయన పేరును ఎన్ని అద్భుతాలు చేసావు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసావు, ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని ఉపవాస కోడికలకు హాజరయ్యో, ఎన్నిసార్లు ఎస్ఎఫ్జీలు చేస్తున్నావు, ఉదయం మీటింగ్ కి, సాయంత్రం మీటింగ్ కి, రాత్రి మీటింగ్ కి, మధ్యాహ్న మీటింగ్ కి నువ్వు ఎన్నిసార్లు అటెండ్ అయ్యావు, ఎన్నిసార్లు ఎన్ని వందల ప్రసంగాలు విన్నావు, ఇవేవి కూడా కౌంట్లోకి రావు. బీ కేర్ఫుల్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, వారు దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా, ఒక హెచ్చరికగా, ఒక ఎగ్జాంపుల్గా వ్రాయబడి ఉన్నాయి. వాళ్ళు ఏమేమి ఆశించారంట? వాళ్ళు ఏమి ఆశించారు? చెడ్డవాటిని ఆశించారు. క్రీస్తునందు ప్రేమ దేవుడ, వాళ్ళు ప్రతిక్షణం మాకు అది లేదే, మాకు ఇది లేదే అని, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, కంఫర్టబుల్ లైఫ్ ని, కంఫర్టబుల్ జర్నీని కోరుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి కంఫర్టబుల్ ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేకపోయారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు
కొందరి వలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. వాళ్ళు ఏం చేశారు? ఇంతకాడికి తినడం త్రాగడం నాట్యమాడడం, తినడం త్రాగడం నాట్యమాడడం, ఈ ప్రయాణం చేస్తున్నంత కాలం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అలా ఉంచడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. మోషే 40 రోజులు కనిపించకపోయే సమయానికి, మోషే 40 రోజులు పర్వతం మీదకి వెళ్ళినాడు దేవునితో మాట్లాడడానికి. ఈ సమయంలో వాళ్ళకి ఇంకా మోషే రాడు అని అనుకున్నాడు. అహరోన్ని ఒత్తిడి చేశారు, ఒక విగ్రహాన్ని తయారు చేయించుకున్నారు. మనకందరికీ తెలిసిన విషయమే, విగ్రహాన్ని తయారు చేయించుకొని ఒక బంగారు దూడను తయారు చేసుకొని ఆ దూడ ముందు వాళ్ళు ఎగురుతూ నాట్యం చేస్తూ, ఇదిగో మనను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చిన దేవుడు ఆ యెహోవా ఇదే అని త్రాగుతూ నాట్యం చేశారు. ఆ రోజు దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎలా వచ్చింది? ఒక్క దినం మంది 3,000 మంది సంహరించబడ్డారు. ఇది చరిత్ర, మన పితరుల చరిత్ర. మన పితరుల దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవలసినటువంటి విషయాలు అనేకములున్నాయి. 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యందుము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. మై గాడ్, దేవుడు వ్యభిచారాన్ని ఎంత కఠినంగా చూస్తున్నాడో చూడండి. 23,000 మంది ఒక్క రోజు చనిపోవడానికి గల కారణం, వాళ్ళు అనేకులు ఒకరితో ఒకరు వావి వరుసలను విడిచిపెట్టి, తమ జీవిత భాగస్వామిని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా ఇతరులతో వ్యభిచారం చేశారు. దేవుడు ఆ రోజు వారికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. వాళ్ళెవ్వరూ కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. వాళ్ళు మిరాకల్స్ చూశారా? ఎస్, మిరాకల్స్ చూశారు. ఎర్ర సముద్రాన్ని దాటారు? ఎస్, ఎర్ర సముద్రాన్ని దాటారు. సముద్రము దాటుతున్నప్పుడు వారు ఆప్త సంబంధమైన బాప్తీసం పొందుకున్నారా? ఎస్, బాప్తీసం పొందుకున్నారు. వారు క్రీస్తు అనేటువంటి బండలో నుంచి వచ్చి నీరు తాగారు? ఎస్, తాగారు. కానీ వాగ్దాన దేశాన్ని ప్రవేశించలేదు. వై? ఎందుకు అనంటే, క్రీస్తు నందు ప్రమేయం దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకటి దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేదు, దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేదు. రెండవది, వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. మూడోది, వాళ్ళు తినుటకును త్రాగుటకును లేచారు, వాళ్ళు అదే ప్రాముఖ్యత అనుకున్నారు. నాలుగవది, వాళ్ళు వ్యభిచారం చేశారు. తర్వాత వాళ్ళు విగ్రహారాధన జరిగించారు. 9వ వచనంలో, మనము ప్రభువుని శోధింపక యందుము వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. కొంతమంది దేవుణ్ణి శోధించారంట. ఈ రోజు మనం కూడా దేవుని శోధిస్తున్నాం. దేవా, నువ్వు ఇస్తున్నావా లేదా? అంతే, నాకు ఇచ్చేయాలి అంతే. నాకు ఇస్తున్నావా లేదా? నాకు ఇవ్వు. అది దేవునికి ఇష్టమా లేదా నీకు అనవసరం. అది నీకు అది కావాలి, నీకు నచ్చింది, నాకు ఇచ్చేస్తున్నావు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దానికి మనం ఈరోజు కొంతమంది క్షమించండి. 7 శుక్రవారాల ప్రార్థన, 4 మంగళవారాల ప్రార్థన, ఇలా కొన్ని కొన్ని పేర్లు పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను అంటాను, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నువ్వు 7 శుక్రవారాలు పెట్టి, 7 శుక్రవారాల ఉపవాస ప్రార్థన పెట్టి ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేసావు అంటే ఇండేట్కు నువ్వు ఏం చేసావో తెలుసా? దేవుడికి 7 శుక్రవారాలు టైం ఇచ్చావు నువ్వు. అంటే 7 శుక్రవారాలు ఇది అయిపోవాలి ప్రభా, ఆ నెక్స్ట్ ఏంటి? అయిపోయింది, అయిపోయిందా? నువ్వు పొందు అడిగిన మేలు పొందుకున్నావో పొందుకున్నావు. కానీ నువ్వు ఇక్కడ దేవుణ్ణి శోధించి తీసుకున్నావన్న సత్యం మర్చిపోవద్దు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. చలికాలంలో నా బిడ్డ ఐస్ క్రీమ్ అడిగింది, నేను వద్దు అన్నా. తను ఒప్పుకోలేదు, ఏడ్చింది. నేను మరలా వద్దు అని చెప్పన్నాను, అయినా తను ఏడ్చింది. ఇప్పుడు తింటే నీకు జలుబు చేస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి ఉందని హెచ్చరికలు ఇచ్చా. అయినప్పటికీ నాకు ఇస్తావా లేదా, నేను లేకపోతే అన్నం తిన్నానని చెప్పి కూర్చొని ఏడ్చింది. అలా ఏడ్చి ఏడ్చి ఏడ్చే సమయానికి నేనేం చేశాను? సరే, నీ కర్మ, నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవాలా. జలుబు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి సూదులు వేసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పి ఇచ్చేసా. తను తీసుకుంది, తినింది, జలుబు వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాం, మందులు వేసాం. ఇక జాగ్రత్త గమనించండి, తను ఐస్ క్రీమ్ అడిగింది, నేను ఇచ్చానా? ఎస్, ఇచ్చాను. కానీ విషయం ఏంటంటే నేను ఇష్టంగా ఇచ్చానా అయిష్టంగా ఇచ్చానా? ఇచ్చాను నేను, కానీ అయిష్టంగా ఇచ్చా? తన దగ్గర నుంచి ఇష్టపూర్వకంగా తీసుకుందా, లేదు బలవంతంగా లాక్కుంది? ఈరోజు చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని దగ్గర నుంచి అది దేవుని చిత్తమా కాదా అని పని అరగకుండా, ప్రభా ఇది నీ చిత్తం అయితే నాకు ఇవ్వు, లేకపోతే ఇది నా ఇగ్గిన నా ఇద్దరిని తొలగించు అన్నట్లుగా యేసు ప్రభు చూపించిన మాదిరిని ప్రకారం మనం ప్రార్థించకుండా దేవుణ్ణి ఒత్తిడి చేస్తున్నాం. 7 శుక్రవారాల ప్రార్థనని పెట్టి ప్రభా 7 శుక్రవారాల్లో నువ్వు ఇచ్చేయాలంతే. సో దేవుడు ఇచ్చేశాడు, కానీ అది ఆయన ఇష్టంగా ఇచ్చాడా అయిష్టంగా ఇచ్చాడు అది ఆలోచించేయి నువ్వు. అది అయిష్టంగా కష్టంగా ఇచ్చుంటే తర్వాత నువ్వు బాధపడతావు. పొందుకున్నావని సంబరపడకు, కానీ తర్వాత బాధపడతావు నువ్వు. ఒకళ్ళు ఇవ్వకపోతే నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు, నేను 7 శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇవ్వలేదే అని. నిన్నెవరు దేవునికి టైం పెట్టమంది? నువ్వు దేవునికి టైం పెట్టడానికి? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి, ఆలోచించేయండి. సో ఈరోజు మనం కూడా దేవుణ్ణి నాకు ఇస్తావా లేదా అని శోధిస్తున్నాం, టెంప్ట్ చేస్తా ఉన్నాం. అలా శోధించడం ద్వారా అనేక మంది వాళ్ళు సంహరించబడ్డారు. పదవచనంలో మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారము చేత నశించిరి. ఎవరైతే ఈ ప్రయాణాన్ని ప్రారంభించి మార్గమధ్యలో చనిపోయారో వాళ్ళు ఒక్కొక్కరు చనిపోవడానికి కొన్ని కారణాలను జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. అందులో ఇంకోటి సనగడం అంటారు, ప్రతి చిన్నదానికి సనగడమే. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు మంచి ఆహారం లేదు, ఐగుప్తులు ఉన్నప్పుడు ఎంత బాగుంది, ఆడున్నప్పుడు మాకు కనీసం అప్పుడప్పుడన్నా మాంసం దొరికేది, ఏడకొచ్చిన దగ్గర నుంచి ఏదో మా బతుకులెట్ట తగలడ్డాయి, మాకు అసలు అక్కడ మాంసమే లేదు, అక్కడున్నప్పుడు కనీసం మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి సమాధులన్నా ఉండేవి, ఇక్కడ మేము చస్తే కనీసం మమ్మల్ని పాతి పెట్టుకోవడానికి సమాధులు కూడా లేవు, మా బతుకేందో ఎట్ట అయిపోయింది, మా బతుకు ఇంతకుముందు బాగానే ఉన్నది ఇప్పుడు ఎట్ట అయిపోయింది అని వీళ్ళు సనుగు సనిగి 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 సనిగే నశించారట. ఈరోజు మనలో అనేక మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ప్రతి చిన్నదానికి కూడా సనుగుతూనే ఉంటారు దేవుని మీద. ఏం చేశాడు దేవుడు మాకు, ఏమిచ్చాడు దేవుడు మాకు? క్రీస్తునందు ప్రేమ దేవుని మీద, నీకు చూడడానికి 2 కళ్ళిచ్చాడు, నడవడానికి 2 కాళ్ళిచ్చాడు, పని చేయడానికి 2 చేతులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, చదువిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, అన్నదమ్ములను ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, ఐక్యతని ఇచ్చాడు. దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నీ కొరకు తన ప్రాణమే ఇచ్చాడు, ఇంతకు మించి ఇంకేమివ్వాలి? కనీసం నువ్వు ఎంతో ప్రేమిస్తున్నటువంటి నీ భర్త కోసం నువ్వు కిడ్నీ ఇవ్వగలవా, ఒక కన్ను దానం చేయగలవా? ఆలోచన చేయండి. కొందరు కనీసం ఒక రక్తం, ఒక బ్లడ్ ప్యాకెట్ కూడా ఇవ్వలేరు భయం. అలాంటిది క్రీస్తు తన సర్వస్వమును మన కోసం త్యాగం చేశాడు. ఆయన ఆల్రెడీ మనకు సమస్తమును ఇచ్చాడండి. మనకి ఏది అవసరమో మీరు అడగక మునిపే మీ అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు. మరి నువ్వు ఎందుకు సనుగుతున్నావు అంటే, నువ్వు దేవుడిచ్చింది స్వీకరించడంలా, నీకు కావాలనుకున్నది నీకు దొరకడంలా, అందుకోసమే నువ్వు సనుగుతున్నావు. నీకు కావాలనుకున్నది నీకు ఎప్పుడు క్షేమం కాదు, కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది నీకు క్షేమం, అది నీకు ఆరోగ్యకరం. సనగడం మానేయండి. ఎదుటోళ్ళు ఎవరైనా బాగుపడుతుంటే సనగడం మానేయండి. ఎదుటి వాళ్ళు ఏదైనా వస్తువులు కొనుక్కుంటే సనగడం మానేయండి. ఎదుటి వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తుంటే దాన్ని చూసి సంతోషించండి కానీ సనుక్కోవద్దు. ఎవరైనా బాగుపడుతుంటే చూసి సంతోషించండి కానీ సనుక్కోవద్దు. ఎవరైనా ఒక చిన్న వస్తువు కొనుక్కుంటే చూసి సంతోషించండి కానీ వారి సంతోషంలో పాలుభాగస్తులు అవ్వండి కానీ సనుక్కోవద్దు. ప్రతి చిన్నదానికి అయిన దానికి కాని దానికి శనిగి 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 మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఎదుగుదల లేకుండా, ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా మనం అలాగే మిగిలిపోతా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు వాళ్ళు శనిగి సంహరించబడ్డారు, వాళ్ళు వ్యభిచరించి సంహరించబడ్డారు, వాళ్ళు విగ్రహారాధన చేసి వాళ్ళు సంహరించబడ్డారు, దేవునికి ఇష్టలుగా ఉండకపోయి వాళ్ళు సంహరించబడ్డారు. కానీ ఈ రోజు నీ మీదకి నా మీదకి ఎందుకు అలాగే ఇమీడియట్ గా పనిష్మెంట్ రావడంలో తెలుసా? ఆ రోజు వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నారు, ఈరోజు నీవు నేను కృపాయుగంలో ఉన్నాం. అందుకు ఇమీడియట్ గా నీ మీదకి సంహారకుని పనిష్మెంట్ రావడం లేదు. ఈజ్ గివింగ్ ఛాన్స్. ఆయన మరలా మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ మన పితరులకు ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఈరోజు మనకిస్తే మనలో ఎవ్వరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కానీ ఇది కృపాకాలం కాబట్టి ఆయన కృప మరలా మరలా మనకు అవకాశం ఇస్తుంది కాబట్టి ఇదిగో ఈ 398 మందిలో ఉన్నటువంటి నీవు స్టిల్ ఇంకా వాక్యం వింటున్నావు. ఈరోజు దేవుడు నీకు మరొక హెచ్చరికనిస్తున్నాడు, పద్ధతిని మార్చుకో, నిన్ను నువ్వు సరిచేసుకో, పితరులను చూసి అనుభవ పాఠాలని నేర్చుకో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కృపాయుగం. అందుకోసమే ఆయన మరలా మరలా మనకి అవకాశాలని ఇస్తూ ఉన్నాడు. వారు అనేక మంది సనిగి వాళ్ళు సంహరించబడ్డారట. 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై. ఎందుకు వీటన్నింటిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు? కనీసం వాటిని చూసన్న బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు? కనీసం వీటన్నిటిని విన్న తర్వాత అన్న బుద్ధి తెచ్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు వాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? బుద్ధి లేనప్పుడు. వాడికి బుద్ధిహీనత ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు. వాడు ఇష్టానుసారంగా జీవించాడు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, వాడికి పస్తులు వచ్చిన తర్వాత, ఆకలి దప్పులు కలిగిన తర్వాత, అప్పుడు అక్కడ రాయబడిన మాట తెలుసా, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని మరలా వాడు వెనక్కి తిరిగి వచ్చాడు. క్రీస్తునందుపరమైన దేవుని బిడ్డలారా, వాడు ఒకవేళ తిరిగి రాకుండా ఉంటే ఏమోలే, మా నాన్నని క్షమించడేమోలే, ఇంక మా నాన్నని ఇంట్లోకి రానివ్వడంలే, నాకు అక్కడ హక్కు లేదులే, సమస్తాన్ని తీసేసుకున్నాను కదా అని చెప్పి వాడు అక్కడే ఉంటే వాడు అక్కడే చచ్చిపోయిండేవాడు. వాడు అక్కడే ఉంటే అక్కడే చచ్చిపోయిండేవాడు. కానీ వాడు లేచి మరలా పశ్చాత్తాపంతో తండ్రి యొద్దకు వచ్చాడు. కారణం ఏంటంటే వాడికి బుద్ధి వచ్చింది. ఈరోజు బుద్ధి వచ్చినటువంటి వాళ్ళు తప్పిపోయిన కుమారుడు వల్లే వెనక్కి వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఈరోజు ఈ హెచ్చరికల ద్వారా జీవితాన్ని సరి చేసుకుంటారు. ఒకవేళ బుద్ధి రాకపోతే ఇప్పటికీ నా గాదులే అను అనుకుంటే, వా ఈ ప్రసంగం వాళ్ళకి, ఈరోజు వాళ్ళు రాలా, ఈరోజు మా ఆయనలా మా ఆవిడలా వాళ్ళు కానింటే భలే ఉండేది అని అనుకుంటూ ఉంటే, ఈ ప్రసంగం ఇతరుల కోసం అను అనుకుంటూ ఉంటే, ఇదిగో నువ్వు ఇక్కడే పడిపోతావు, ఇక్కడే కూలిపోతావు నువ్వు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూలిపోతావు అంటే నా ఉద్దేశం ఇప్పుడు నువ్వు చచ్చిపోతావని కాదు, ఎదుగు బొదుగు లేకుండా మరగుజ్జుగా ఉండిపోతావని, మరగుజ్జుగా ఉండిపోతావని. ఒకనొక సందర్భంలో ఇస్కరియోతు యూదా ఆ యేసుతో నాకు సంబంధం లేదని అమ్మేశాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదని పేతురు తప్పు చేశాడు, ఇద్దరు ఒకే తప్పు చేశారు అని ఇస్కరియోతు యూదా అలాగే బుద్ధి రాక అలాగే ఉండిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పేతురుకి బుద్ధి వచ్చింది, లేచాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభుని క్షమాపణ అడిగాడు. కృపాకాలం కాబట్టి ప్రభు అతనికి క్షమించడం మాత్రమే కాదు, అతన్ని నిలబెట్టి అద్భుత రీతిగా వాడుకున్నాడు. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షించబడ్డారు. పేతురు నీడ తగిలితే అనేక మంది స్వస్థత కలిగింది. బుద్ధి వచ్చి వెనక్కు వచ్చి దేవుని తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించాడు. ఈరోజు ఈ మాటలు వినట్టు నీకు కూడా బుద్ధి వచ్చి నువ్వు పశ్చాత్తాపడి వెనక్కి తిరిగి వచ్చి ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగిస్తే పేతురు నిలబెట్టినట్టు ప్రభువు నిన్ను నిలబెట్టుకొని నిన్ను వాడుకుంటాడు. 12వ వచనంలో తాను నిలుచున్నానని తలంచుకుని వాడు తాను పడిపోకుండా నిమిత్తము జాగ్రత్తగా చూచుకునవలేను కదా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిలబడి ఉన్నావు అని అనుకుంటున్నావా? అయితే నువ్వు పడిపోవడానికి ఆస్కారం ఉంది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు కూడా మేము నిలబడి ఉన్నామని అనుకున్నారు వాళ్ళు, మేము నిలబడి ఉన్నామని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేకపోయారు, అందుకే వాళ్ళు పడిపోయారు. అందుకోసం ఈరోజు నీకు ఒక హెచ్చరిక, నిలబడి ఉన్నానని తలంచుకొనుచున్నటువంటి నీవు కొరింథీ విశ్వాసులారా, ఈ సహవాసములో ఈ కాన్ఫరెన్స్ ఉన్నటువంటి 398 మంది సహోదరి సహోదరిలారా, నువ్వు నిలబడి ఉన్నావని తలంచుకొనుచున్నావా? అయితే నీవు పడిపోకుండా నిమిత్తము జాగ్రత్తగా చూచుకో. మన పితరులు ఇన్ని అద్భుతాలు చవి చూసి కూడా పడిపోయారు. సో బీ కేర్ఫుల్, అది మనకి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. 13వ వచనంలో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మర్చిపోదు ఈ మాట స్టేట్మెంట్ మర్చిపోవద్దు, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. క్రీస్తునందు ప్రేమటి దేవుడు, దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే నువ్వు ఎంతైతే సహించగలవో, ఎంతైతే ఓర్చుకోగలవో అంతే నీ జీవితంలో అనుమతిస్తున్నాడట. కానీ నువ్వు అనుకుంటున్నావు, సార్ నీకు తెలియదు సార్, నేను సహించలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు సార్, నేను తట్టుకోలేనంత శ్రమ నీకు దేవుడు నాకు ఇస్తున్నాడు అను అంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నట్లే. నువ్వు ఎంత తట్టుకోగలవో నీకంటే అది ఆయనకి తెలుసు. కాబట్టి నేను తట్టుకోలేను, నా వల్ల కావడం లేదు అని అనుకోవడం మానేసి, ప్రభువా నేనెంత తట్టుకోగలను అంతే నాకు ఇచ్చావు, దాన్ని అలా యాక్సెప్ట్ చేయి. షద్రక్ మెషక్ అభెద్నగోల్ అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు, అగ్నిగుండంలో లిటరల్ గా పడవేయబడినప్పుడు, 7 రెట్లు పెంచి పడవేయబడినప్పుడు వాళ్ళు ఎంత తట్టుకోగలరో దేవుడు అంతే వారి జీవితములు అనుమతించాడు. దానియేలు సింహ బోన్లో పడవేయబడినప్పుడు అతడు ఎంత సహించగలడో అంతే దేవుడు అనుమతించాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడు, అంతకంటే భయంకర ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నావా? ఒకసారి ప్రపంచ దేశాల క్రైస్తవుల పరిస్థితి చూడు, నువ్వు నీకు అర్థమవుతుంది. నార్త్ కొరియాలో క్రిస్టియన్స్ పరిస్థితి ఒకసారి నువ్వు చూడు, నెట్లోకి వెళ్ళి చైనాలో క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటో అని ఒకసారి చూడు నువ్వు, భూటాన్ లో క్రైస్తవుల పరిస్థితి ఏంటో అని ఒకసారి చూడు నువ్వు, అప్పుడు నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమలు వారితో పోల్చుకుంటే కేవలం 1% మాత్రమే, నాట్ ఈవెన్ 50%, 1% మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను, అదేంటంటే ఇక్కడ మన జీవితంలో కలుగుతున్నటువంటి చాలా శ్రమలు దేవుడు అనుగ్రహించినవి కాదు, మన మూర్ఖత్వం వలన, మన తొందరపాటు వలన, మన అవిధేయత వలన మనం కొని తెచ్చుకున్నవి. నువ్వు అప్పులు చేసి ఇష్టానుసారంగా ఇస్తున్న ప్రతి దగ్గర వడ్డీ ఆలోచించకుండా 5-10 అవసరం అని చెప్పి పట్టి చేసేసి ఈరోజు నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకుని నువ్వు బాధపడుతున్నావు, దానికి నువ్వు దేవుని మీద నింద వేయొద్దు. నీ ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు అనారోగ్యం తెచ్చుకొని, నీ చేతులారా నువ్వు మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేసి దాని కొరకు నువ్వు దేవుని మీద నింద వేయొద్దు, దాని కొరకు నువ్వు నింద వేయొద్దు. కొన్నిసార్లు మన మూర్ఖత్వం, మన అవిధేయత కూడా కారణమై ఉంటుంది. దేవుడు అంటున్నాడు, దేవుని వైపు నుంచి అయితే మాత్రం, దేవుని వైపు నుంచి ఒకవేళ శోధన వస్తే, అనుమతించబడితే, దేవుడు అనుగ్రహించడు, అనుమతించబడితే నువ్వు ఎంత తట్టుకోగలవో అంతే దేవుడు అనుమతిస్తాడు. క్రీస్తునందు ప్రభువు దేవుడిలారా, ఒకసారి యోబుతో పరిశీలన చేసుకోండి. యోబు జీవితంలో యోబుని శోధించింది ఎవరు? అపవాది. అనుమతించింది దేవుడు. ఎస్, ఒకరిని శోధిస్తావు, ఓకే అనుమతించు, కానీ ఏంటి అని నమ్మకం, ఏ నా బిడ్డ నిలబడతాడు, ఏమనుకుంటున్నావు నా బిడ్డ సంగతి, నాకు తెలుసు నా బిడ్డ ఎంతవరకు నిలబడగలడు. సో అపవాది ఎంత శోధిస్తున్నా, ఈవెన్ బిడ్డల్ని చంపేస్తున్నప్పటికీ కూడా, ఒక్కరోజే బిడ్డలందరినీ చంపేస్తున్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు తెలుసా? యోబు మీద అంత నమ్మకం, అంత నమ్మకం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అలానే దేవుడు యోబుని విడిచిపెట్టేశాడా? లేదు, మరలా ఆయన తన్ని రెండింతలుగా ఆశీర్వదించాడు. కాకపోతే అది పరీక్షాకాలం, ఆ పరీక్షాకాలంలో మౌనంగా ఉండడం, యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం, బలపడడం ప్రాముఖ్యం. సో నువ్వు ఎలాంటి శోధనలు గుండా వెళ్తున్నా జ్ఞాపకం చేసుకో, దేవుడు నమ్మదగిన వాడు, నువ్వు తట్టుకోగలిగినంతే ఆయన అనుమతిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువ అనుమతించడు. అట్ ద సేమ్ టైం అందులో తప్పించుకోవడానికి కూడా దేవుడు మార్గము ఉంచి ఉన్నాడట. ఆ మార్గాన్ని నువ్వు ఎతికి పట్టుకో. నేను ముగిస్తున్నాను, క్షమించండి, ఆలస్యమైంది. కరెంటు పోయిందని చెప్పి కూర్చొని దిగులు పడితే ప్రయోజనం లేదు. ఒక చిరుదీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చీకటి వచ్చేసింది కదా అని కూర్చొని ఏడిస్తే ప్రయోజనం లేదు. వెతికి ఒక చిరుదీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు నువ్వే క్రీస్తునందు ప్రేమ. జీవితంలో పరిస్థితులు క్లిష్టంగా తయారైపోయాయని, నీ వల్ల కావడం లేదని నువ్వు కుమిలిపోతూ ఉంటే, నా జీవితం అంతా చీకటి అని అనుకుంటూ ఉంటే, దేవుడు ఒక మార్గాన్ని, తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఉంచి ఉన్నాడు. లేచి నిలబడి ఆ తప్పించుకునే మార్గాన్ని వెతికి ఆ చిరుదీపాన్ని నీ జీవితంలో వెలిగించుకో. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.